శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క జీవితాన్ని అవగాహన చేసుకుంటూ ఆ చేతనత్వము యొక్క కోరికలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాట్ దట్ కాన్షియస్నెస్ వాంట్స్ అస్ టు డూ, ఆ వ్యక్తి కాదు, ఆ భౌతిక శరీరం కాదు. శ్రీరామ్ శర్మ ఆచార్య చేతనత్వం ఏం కోరుకుంటోంది మన నుంచి, మెడిసిన్లో జాయిన్ అయిన మొదటి వ్యక్తి, డాక్టర్ లాగా జీవించటానికి ట్రై చేస్తాడు కానీ డాక్టర్ కాడు. కానీ మెడిసిన్ నేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత తను ఎలా ఉండాలో అవగాహన ఉంది. నేను మెడిసిన్ నేర్చుకుంటున్నాను కనుక 5 ఏళ్ల తర్వాత, లేకపోతే ఆ కోర్సు నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత నేను ఎలా ఉండాలి అనేది అతనికి స్పష్టమైన అవగాహన ఉందా లేదా? మెడిసిన్ చదవని వాళ్ళకు కూడా అవగాహన ఉందా లేదా? మీరు మెడిసిన్ చదవలేదు కానీ మీకు తెలీదా మెడిసిన్ చదివినటువంటి వాడు ఎలా ఉండాలో? కానీ ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చేసరికి కల్లా మీకు ఏమీ తెలియటం లేదు. అది నేర్చుకోండి, అది నేర్చుకోండి. ఇదొక విద్య, చాలా కష్టతరమైనటువంటి విద్య, సులభమైనటువంటి విద్య మాత్రం కాదు. కానీ ఏ ఒక్క వ్యక్తి ఏది కనిపెట్టినా వాడు దాన్ని ప్రపంచానికి అందజేసేస్తే, సైన్స్లో చాలా కష్టమైన సబ్జెక్ట్ కావచ్చు అది, కానీ సైన్స్లో ఒకడు కనిపెట్టేశాక ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. కష్టపడవచ్చు, అది వేరే విషయం. సులభంగా చేయకపోవచ్చు కానీ కష్టపడితే గ్యారంటీగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక విద్యలో కూడా అదే సూత్రము. కష్టమే కాదంటలే, కానీ మీకు అవగాహన ఉంటే చేసుకోవచ్చు. డ్రైవింగ్ నేర్చుకోదలుచుకున్నవాడు కారు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక డ్రైవింగ్ సీట్లో పక్కన డ్రైవర్ ఏం చెప్తే అది చెయ్యాలి. నీకు ఇష్టం వచ్చింది చేసావనుకో ఏమవుతుంది, నీతో పాటు నీకు నేర్పేవాడు పైకి ఎగిరిపోతాడు. అవునా? ఆధ్యాత్మిక విద్యలో గురువు చెప్పింది చేయటం అవగాహన అవటంలే, గురువు పని చేస్తున్నాము అనేటటువంటి అపోహలో ఉన్నారు. మీరు గురువు పని చేయటంలే, మీ అహంకారాన్ని పోషించుకుంటుంది. శ్రీరామ శర్మ ఆచార్య స్పష్టంగా చెప్పాడు, కబీర్గా నాకు చేత కాలేదు సమర్పణ. కబీర్ దాస్గా చేతకాలేట ఆయనకి, సమర్థ గురు రామదాసుగా నాకు సమర్పణ చేత కాలేదు. చదివారా పుస్తకంలో? అన్నాడా నాకు సమర్థ గురు రామదాస్ నేను, నాకు అంతా వచ్చు అనిలే, చేత కాలేదు అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? రామకృష్ణ పరమహంసగా కూడా నాకు రాలేదు సమర్పణ. గురువు గారి ఆత్మకథ అందులో ఆయన రాసుకున్నాడు అది. రామకృష్ణ పరమహంసగా కూడా నేను సమర్పణ చేసుకోలేకపోయాను. అంచేత మీరు కరిష్యే వచనం తవ అన్నంత మాత్రాన సమర్పణ చేసుకోగలరు అనేటటువంటి అహంకారం ఉంటే కొంపలు అంటుకుంటాయి. కబీర్ దాసే చేసుకోలేకపోతే, సమర్థ గురు రామదాసే చేసుకోలేకపోతే, శ్రీరామకృష్ణ పరమహంసే చేసుకోలేకపోతే, వి కాంట్ డూ ఇట్. అంచేత ఏకైక మార్గం ఏంటి అంటే చెప్పింది చేయటం, ఏం చెప్తే అది చేయటం. మీరు చేసేటటువంటి పనికి జస్టిఫికేషన్ వద్దు. మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే మీకు నచ్చేదే చెప్పటానికి కావాల్సి వస్తే మీకు గురువు అక్కర్లేదు, మీరే చేసుకోండి. మీకు నచ్చింది చెప్పటానికి గురువు ఎందుకు? గురువు ఎందుకు? మీకు ఆ విషయం వైపు, ఆ జీవితం వైపు తీసుకెళ్ళటానికి. ఇంతకీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి సహనము, నిష్ఠ, శ్రద్ధ, మీరు అలవర్చుకోవాలి. ప్రస్తుతం మీకు అవి లేవు. ఆధ్యాత్మిక విద్యకు రెండు ఆధారభూతమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఒకటి శ్రద్ధ, రెండవది ఓర్పు. దాన్నే సాయి భాషలో చెప్పాలి అనుకుంటే నిష్ఠ, సబూరి, నీ ఇష్టం పేరు ఏమైనా పెట్టుకోండి. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే శ్రద్ధ ఉండాలి ముందు. శ్రద్ధ అంటే ఏమిటి? అది లేకపోతే నేను జీవించలేను అనే తపనని శ్రద్ధ అంటాము, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ చదువులన్నీ ఎందుకు చదివిస్తున్నారు? డబ్బు కోసం. డబ్బు ఎందుకు? అది లేకపోతే మేము జీవించలేము అనే శ్రద్ధ ఉన్నది. ప్రపంచంలో మేము జీవించాలి అంటే డబ్బు కావాలి అనే శ్రద్ధ ఉంది. డబ్బు అవసరమా కాదా అంటే మీరు కాస్త కళ్ళు తెరిచి చూసుకుంటే మీకే తెలుస్తుంది డబ్బు అవసరం లేదని. తెలివైన వాళ్ళందరూ కూడా, ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ అనేటటువంటి పేరుతో ఇతరుల డబ్బుతో వాళ్ళ కంపెనీ నడుపుకుంటారు. ఏమే రైట్? కానీ తెలిసిన వాళ్ళే షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఏమనాలి అంటే శ్రద్ధ ఉంది, అవగాహన లేదు. శ్రద్ధ ఏంటి? ఉల్ఫాగా డబ్బు కొట్టేద్దాం, ఉల్ఫాగా డబ్బు రాదు, రాదు ఎప్పటికీ, అది అర్థం చేసుకుంది. ఇంతవరకు నేను ప్రపంచంలో మీతో చాలాసార్లు చెప్తా, ఎవడ పేరులో లాటరీతో వీడు డబ్బు సంపాదించి ఇంత గొప్పవాడయ్యాడు అని ఎప్పుడైనా విన్నారా? ఎవడ గురించైనా విన్నారా? లక్షలాది మందిలో బై ఛాన్స్ నేను విననవాడి ఒక పేరు మీకు తెలిసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. అంటే లక్ష మంది లాటరీ టికెట్ కొని ఒకడేదో లాభం పొందాడు అనుకో, తెలివైన పని అది? అర్థమవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నాను? ఇతరుల సొమ్ము ఆశించటం మూర్ఖత్వము. అది అర్థం అవటం లే. ఈ షేర్ మార్కెట్లో అక్కడ నష్టపోయేవాళ్ళు ఎక్కువ, గుర్రపందాలలో నష్టపోయేవాళ్ళు ఎక్కువ. కానీ ఆశ ఉందే, ఏమో నాకే రావచ్చు కదా, మిగతా వాళ్ళందరూ నష్టపోతే ఏమిటి? నేను మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ ఏంటి అంటే అటువంటి డబ్బు, అటువంటి నెత్తురుకూడు, అనేక మంది నేర్పించే వచ్చేటటువంటి డబ్బు నీకు ఉపయోగపడదు. అది లాటరీ యొక్క ప్రూఫ్. స్విట్జర్లాండ్లోనే ఎక్కడో $200 crore లాటరీ ఉందిటేదో, నాకు తెలియదు, ఏదో విన్నాను పేరు. కానీ ఇంతవరకు ఎప్పుడు ప్రపంచంలో బిల్ గేట్స్ పేరు వినిపిస్తుంది, వాళ్ళ పేరు వినిపిస్తుంది తప్ప ఈ 200 crore లాటరీ కొట్టిన వాడి పేరు ఎప్పుడు వినిపించదు నాకు. మరి ఏమైనట్టు ఈ $200 crore? అర్థమవుతుంది ఏమైందో? ఏమైంది? ఇతరులను ఏడిపించిన డబ్బు కనుక నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. డబ్బుతో ఏడుపు వస్తుంది రామ, డబ్బుతో ఏడుపు వస్తుంది అన్నది కాదు, ఏ విధమైనటువంటి డబ్బు నువ్వు పొందావో అది చూసుకోండి. అటువంటి డబ్బుకు ఆశించకండి. మొదట అది నేర్చుకుంది. డబ్బు ఎప్పుడు నీకు వస్తే అది ఎలా ఉండాలి? నీ కష్టఫలితమై ఉండాలి. సంస్కారాలంటే అది. శ్రద్ధ గురించి చెప్తూ చెప్తున్నాను. నీ శ్రద్ధ ఎలాంటిదో నువ్వు అలాంటి వాడివే అని భగవద్గీత చెప్తుంది. యోయ శ్రద్ధ స ఏవ స. అంటే నీ శ్రద్ధ ఏంటో దాన్ని బట్టి నువ్వు ఉన్నావు. మాస్టారు నేను మారలేకుండా ఉన్నాను, నీ శ్రద్ధ మార్చుకుంటే నువ్వు మారుతావు. సింపుల్ ఫార్ములా. శ్రద్ధ అనేది ఒక మానసిక స్థితి. ఎంత విచిత్రమైనటువంటి మానసిక స్థితి అంటే, ఒకడు సైకిల్ కొనుక్కుందామని వెళ్ళాడు. వాడికి ఒక సైకిల్ నచ్చింది, ఇంకో సైకిల్ కూడా నచ్చింది. ఒక సైకిల్కే డబ్బు తెచ్చుకున్నాడు. సో సైకిల్ షాప్లో ఈ రెండు సైకిల్స్ నాకు కావాలి అన్నాడు. ఉదాహరణ అర్థమవుతుందా? ఒకడు సైకిల్ కొనుక్కోవటానికి వెళ్ళాడు, ఒక సైకిల్ డబ్బే తీసుకుని వెళ్ళాడు. రెండు సైకిల్స్ నచ్చాయి వాడికి, రెండు కావాలనుకున్నాడు. ఇంటి దగ్గరే డబ్బు ఉంది వాడికి. సరే, ఈ సైకిల్ నేను తర్వాత డబ్బిస్తాను, ఈ సైకిల్కి ఇప్పుడు డబ్బు ఇచ్చేస్తున్నాను అన్నాడు. సరే, వాడు వేరుగా పక్కన తీసి పెట్టాడు. రెండో రోజు ఏమంటే రెండు సైకిళ్ళు కూడా దొంగతనం అయిపోయాయి. ఇప్పుడు వాడికి రెండు సైకిళ్ళు పోయాయని బాధ ఉంటుందా, ఒక సైకిల్ పోయాయని బాధ ఉంటుందా? రెండు సైకిళ్ళు పోయాయి కానీ ఒకదానికి వాడు డబ్బు ఇవ్వలే ఉంటుందా? ఈయన దైవత్వం కనుక ఆయనకుంటుంది. నాకు మాత్రం తెలిసింది ఏంటి అంటే, నువ్వు దేనికి డబ్బు కట్టావు, ఆ సైకిల్ పోయింది, కానీ రెండో సైకిల్కి నువ్వు డబ్బు కట్టలే. యూ నీడ్ నాట్ వరీ, ఇంకో సైకిల్ కొనుక్కోవచ్చు. పోయిన సైకిల్కి యు ఆర్ రెస్పాన్సిబుల్. అంటే దొంగతనం రెండు సైకిల్తో జరిగింది. నీకు దేని మీద, నాది అనుకున్నది పోయింది కనుక ఏడుకొచ్చింది. రెండో దాని మీద పోయిందిలే, ఇంకో సైకిల్ ఉంటుందిగా, ఐ కెన్ సెలెక్ట్ ఇట్. నేను డబ్బు ఇవ్వలేదుగా దానికి. అంటే మీ బాధ అన్నిటికీ కారణము డబ్బా లేకపోతే నాది అనుకోవటం వల్ల అన్నది ఆలోచించుకోండి. ఇంకా మీ ఇష్టం, అది మీ నిర్ణయం. కానీ గురువులు చెప్పేది ఏంటి అంటే, నాది అనుకుంటే ఏడుస్తావు నాయన, నువ్వు నాది అనుకోకపోతే ఏడుపు రాదు. పక్కింట్లో వాటిలో ఏదైనా పోతే వెళ్ళి చాలా బాధగా ఉందండి అని నటిస్తావు. నిజంగా నీకు బాధ లేదు, పోయింది వెదవికి అనుకుంటావు మనసులో. నీది పోతే అంచేత ఈ నాది అనేటటువంటిది గురువులు పోగొట్టుకోమని చెప్పలే. ఈ ప్రపంచం అంతా నాది అనుకోమంటున్నారు. మీరు గురువులు అర్థం కాలే మీకు. ఈ ప్రపంచం అంతా నాది అనుకున్నప్పుడు చమత్కారం జరుగుతుంది. ఏ వస్తువు పోయినా ఎక్కడుంటుంది అది? ప్రపంచంలోనే. ఇంకా నీకు పోయేది ఏంటి? నీది కాంది అంటూ ఏదైనా ఉంటే చాలా విచిత్రంగా సాయితత్వంలో ఈ ఉదాహరణ కనిపిస్తుంది మీకు. ఒక దొంగాడు ఏం చెప్పాడు అంటే, సాయి ఇచ్చాడు నాకు ఈ వస్తువులు అన్నాడు. సాయిని అడిగారు, ఆయన ఇచ్చిన జవాబులు మీకు కనుక అర్థమై ఉంటే అసలు ఇలా కూర్చుని ఉండేవారు కాదు. మీరందరూ షిర్దీలో ఉండేవారు. మీకు సాయి అదృష్టం, మీకు అర్థం అవటం లే ఆయన చెప్పింది. అర్థమై ఉంటే ఈ రష్ అంతా ఆయన భరించాల్సి వచ్చేది. నా ధైర్యం ఏంటంటే, చెప్పినా అర్థం కాదయ్యా, నేను ప్రూవ్ చేస్తాను అని ఇవాళ ఇక్కడ కూర్చున్నా నేను. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఏదో అర్థమైపోయింది అనుకోక ఏమీ అర్థం కాలే వాళ్ళకి. అర్థం అయితే ఇలా ఎందుకుంటారు వాళ్ళు? మరి మీకు ఎంత అర్థమైందో అది మీరు ఈ క్లాస్ అయిపోయాక శిర్దీకి వెళ్ళిపోతే మీకు అర్థమైనట్టు అవుతే. ఇంకెందుకని వైజాగ్లో ఒక పల్లెటూరు వాడు, వాళ్ళ ఓనర్స్ అంటే వాళ్ళ యజమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు, రేపు మన వాడిని వైజాగ్ పంపించాలి. వాడు వెళ్ళిపోయాడు వైజాగ్. ఎందుకు పంపించాలో వాడు వినలే. అలా విడిపోతే ప్రమాదాలు వస్తాయి. నీ వయసు ఎంత అని అడిగారు. చెప్పలేను కానీ లక్షలాది సంవత్సరాలు ఉంటుందన్నాడు. నీ పేరేమిటి? అందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తారు. మీ నాన్నగారు పేరేంటి? మీ తల్లిదండ్రుల పేరేంటి? ఇద్దరు పేర్లు సాయిబాబాయే. వీడికి ఈ దొంగ వస్తువులు, దొంగతనం చేయటానికి వస్తువులు నువ్వు వాడికి ఇచ్చావా? వాడేమన్నాడు? నువ్వే ఇచ్చావన్నాడు. ఓకే, ఇచ్చాను. నువ్వు ఒప్పుకుంటావు అలాగా? చాలా జాగ్రత్తగా ఉంటావు. పైది రైట్, లక్షలాది సంవత్సరాలు నువ్వు అనేస్తావు. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గురువు మేము లక్షలాది సంవత్సరాలతో గురువు గారితో ఉన్నామండి. రెండు రోజులు నువ్వు గురువుతో ఉండలేవు, లక్షలాది సంవత్సరాలు గురువుతో ఉన్నాను. ఎందుకయ్యా మాట? అయిపోయింది. సాయిబాబా గురించి నేను చెప్పదలుచుకున్నది అయిపోయింది. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, గురువులు చెప్పేది ఏంటి అంటే, ఈ విశ్వం అంతా నాది అనుకున్నప్పుడు మీకు ఏ లోటుపాట్లు వచ్చినా మీకు బాధ వేయదు. ఇంకేంటే, ఇక్కడ పోయింది అక్కడెక్కడో తేలుతుంది. దొంగాడు ఇక్కడ నుంచి 200 కోట్ల రూపాయలు కొట్టేశాడు, కానీ 200 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నది ఎక్కడ పోయింది? ప్రపంచంలోనే ఉందిగా. ఈ ప్రపంచం అంతా నీదేగా, ఇంకా నీ సొమ్మేం పోయినట్టు? నోటితో అంటావు నాది అని. ప్రపంచం అంతా నాది అనుకుంటే అసలు బాధే లేదు. నాకు చాలాసార్లు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ 3-5 ఏళ్లకో ఎందుకో ఆ టైం అప్పుడు అక్కడ ఉంటారు. ఏంటి భవన్ అది? రాష్ట్రపతి భవన్. అక్కడ ముగల్ గార్డెన్స్ అవి ఇవి ఉన్నాయి. ఆ ముగల్ గార్డెన్స్కి నీళ్లు పోసేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, వాడి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ముగల్ గార్డెన్స్ని ఎంజాయ్ చేస్తున్నది ఎవరు? రాష్ట్రపతి చిన్నపిల్లవాళ్ళు వాళ్ళునా? కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు నాకు ఈ వెధ ఉద్యోగం వద్దని. ఎంజాయ్ చేస్తూ, అది ఎంజాయ్ చేయదలుచుకున్నవాడు పాప అక్కడ కూర్చోలేడు. మీరు మీ ఇష్టం, గార్డెన్స్ ఎంజాయ్ చేస్తారా లేకపోతే నాది గార్డెన్ అని చెప్పుకుని ఇంకోళ్ళని ఎంజాయ్ చేయడానికి వదిలేస్తారా? మూర్ఖత్వం. యు ఎంజాయ్ ఇట్. అర్థమండి, మీకు అర్థమవుతే మీ జీవితాలు ఈ క్షణంలో మారిపోతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యం అంతా నీదే, నీ ఇష్టం వచ్చిన చోటకు పో, అవుడాపుతాడు. అది నాది అంటే ప్రమాదం, ఒప్పుకోరు. కానీ ఆ ఆనందాన్ని నువ్వు ఆస్వాదించదలుచుకుంటే, అంటే ఆనందం ఆస్వాదించడం వస్తే పెద్ద ప్రాబ్లం అది. నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ అని 10th క్లాస్లో నేను చదివాను, వాల్టర్ డిలామేరే. నో టైమ్ టు రిలాక్స్. శాంతంగా ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి కావలసినటువంటి పరిస్థితులు లేవు. నిష్ఠ సబూరి మొదట చెప్పింది. నిష్ఠా సబూరి ఏం చెప్పాను నేను? నిష్ఠని శ్రద్ధ అని కూడా అంటాం. అంటే నీకు దేని మీద శ్రద్ధ ఉన్నది? నువ్వు ఆశ్రమానికి దేనికి వచ్చావు? ఆధ్యాత్మిక జాగరణక, ఉద్యోగానిక, అమ్మాయి పెళ్ళిక, అబ్బాయి పెళ్ళిక, రోగ నివారణక? నీకు ఏ శ్రద్ధ ఉంటే అది వస్తుంది. దేనికైనా రావచ్చు, రాకూడదని నేను చెప్పటంలే. కానీ మూర్ఖత్వం ఏంటి అంటే, మొత్తం ప్రపంచాన్ని నీదిగా భావించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని మనం ఎలా తయారు చేసుకుంటున్నాం? శ్రద్ధ. శ్రద్ధ అనేది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి. మీకు అర్థం అవటంలే శ్రద్ధ అంటే ఏంటో. శ్రద్ధ అంటే ఏంటంటే, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ లక్ష్యం కోసం చేస్తావు. మెడిసిన్ చదువుతున్నటువంటి వాడు ఎవ్వడు ఈనాటి వరకు నాకు మనుషుల రోగ నివారణ చేయాలని ఉంది అని నేర్చుకోవటం లేదు. ఎందుకు నేర్చుకుంటున్నాడు అంటే, అంచేత వైద్యం నేర్చుకున్నా చచ్చినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా తిడతాం వాళ్ళని. ఇంతవరకు నేను ఏ డాక్టర్ని పొగిడిన వాడిని చూడలేదు. ఉత్తినే రాస్తాడండి మందులు. ఏంటంటారు అవి? డయాగ్నోసిస్, టెస్ట్స్, ల్యాబొరేటరీ టెస్ట్స్ ఉత్తినే రాయిస్తాడండి, అనవసరం. అయినా మళ్ళీ ఏం చేయాలి? చచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంచేత నీకు దాని బదులు ఒక ఆల్టర్నేట్ సిస్టమ్, యోగ సంస్కృతి ఉన్నది, దాన్ని నేర్చుకోవాలి అని శ్రద్ధ లేదు. ఉంది, ఆల్టర్నేటివ్ సంస్కృతి ఉంది, రోగ లేనటువంటి జీవిత విధానం ఉంది, కానీ శ్రద్ధ లేదు. ఆరోగ్యం అక్కర్లే మీకు, డబ్బు అక్కర్లే, ఉచితంగా వస్తే కావాలి. మీ బలహీనత అది. ఉచితంగా ప్రపంచంలో ఏమీ రాదు, నువ్వు కష్టపడాలి. శ్రద్ధ అంటే అది. శ్రద్ధ అంటే అర్థమవుతుందా? నీ యాక్షన్స్ చెప్తాయి నీకు శ్రద్ధ ఎంత ఉందో. శ్రద్ధ అనేటటువంటి చాలామందికి తెలియదు ఆ మాట, ఆధ్యాత్మిక జగత్తులో వాడేస్తూ ఉంటారు. శ్రద్ధ అంటే నమ్మకం కాదు, ప్రాణం పోయినా అది నువ్వు చేసేటటువంటి తపన ఉన్నటువంటిది శ్రద్ధ. ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అది చెప్పాడు శ్రీకృష్ణుడు, యోయే శ్రద్ధ సయేవ సహ. అంచేత నువ్వు ఎవరివి అనేది ఆలోచించుకుంటే, ప్రాణం ఇచ్చైనా ఏ పనులు చేస్తావో నువ్వు ఆనెస్ట్గా మార్కులేసుకుంటే, నువ్వు రాజసికమైనటువంటి వ్యక్తివా, తామసికమైనటువంటి వ్యక్తివా, సత్వగుణ సంపన్నుడైనటువంటి వ్యక్తివా, నీకే తెలుస్తుంది. అది చాలా అవసరం. సాధనలు అవసరం కాదు. సాధనలు రావణాసురుడు చేశాడు. రావణాసురుడు చేసినంత బాగా మనం చేయలేము. కానీ రావణాసురుడిని ఎవడు మహర్షి అండు, సిద్ధపురుషుడు అండు, అంట రాక్షసుడు. ఇంచేత వాడి శ్రద్ధ దేని మీద ఉంది? అహంకార పోషణ మీద ఉంది. దానికోసం ఎంత కష్టమైనా పడ్డాడు, చివరికి ప్రాణమైనా ఇచ్చేసాడు. శ్రద్ధ అంటే ఇప్పుడు అర్థమైందా? మీ శ్రద్ధ దేని మీద ఉంది? ఆనెస్ట్గా చెప్పాలి అంటే మీకు దేని మీద శ్రద్ధ లేదు. దాన్ని శ్రీరామ శర్మ ఆచార్య చాలా స్పష్టంగా పైకెత్తి, శ్రద్ధారహితమైనటువంటి జీవులు మీరు, మీకు దేని మీద శ్రద్ధ లేదు, ఆరోగ్యం మీద లేదు, డబ్బు మీద కూడా. కొంతమందికి ఉంది డబ్బు మీద, ఇంకా వాళ్ళు డబ్బు వస్తే తప్ప ఇంకా బతకలేరు. మీకు డబ్బు మీద కూడా ప్రేమ లేదు, ఎవడైనా ఇస్తే ఓకే గురువుగారు ఇలా ఇలా చేయొచ్చేయండి. మీరు కాశీలో బనారస్ హిందూ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు కొంతమంది కారులు వేసుకుని వచ్చేవాళ్ళు, క్లాస్ అయిపోగానే నేను బయటకు రాగానే ఇది అనేయండి మా రామకృష్ణ ఈ మాట అనే నువ్వు, వాళ్ళ నమ్మకం ఏంటంటే నా నోట్లోంచి ఆ మాట వస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాడు, ప్లస్ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు నా స్నేహితులేగా, వాళ్ళు ఏమనేవారు మీరు నువ్వు అనేసి రామకృష్ణ నీకెందుకు మిగతా నేను వాళ్ళు ఏం చూసుకునేవారో నాకు అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఓహో ఇదా వాళ్ళు చేసుకున్నది. నేను మాట అంటే వాళ్ళకి చాలా లాభాలు వచ్చాయి, కానీ వాళ్ళు ఆ మాట అనేవారు కాదు నాతో. నాతో ఏమనేవారు అంటే నువ్వు అనేసి ఇప్పుడు చాలామంది మాస్టర్ మేము చేసేస్తాం మీరు ఒప్పేసుకోండి. ఇక్కడ క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పటం లేదు, అది మీరు అర్థం చేసి క్రిటిసైజం అనుకుంటే మీ కర్మ. నేను క్రిటిసైజ్ చేయటం లేదు, శ్రద్ధ అంటే ఏమిటో మీకు తెలిస్తే జరుగుతున్న పరిస్థితులు మీ శ్రద్ధ యొక్క రిఫ్లెక్షన్స్ అని అర్థమవుతాయి. ఎవడూ తప్పు కాదు అక్కడ, మీ శ్రద్ధ అలా ఉంది కనుక అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి పరిస్థితులు మారాలి అంటే మీ శ్రద్ధ మారాలి. అంచేత శ్రద్ధామయోయం పురుష యోయ శ్రద్ధ సయేవ సహ. శ్రద్ధ అంటే అది జరగకపోతే నువ్వు బతకలేవు. తల్లి ఇంకా మొదటి కాన్పు రాలేదు, తల్లి అవ్వలేదు, ఇంకా నిద్రపోతూ ఉంటుంది, లేవదు, పెందరాళిలే అమ్మ అంటే ఆవిడ లేవదు, పిల్లవాడు పుడతాడు. పుట్టాక అసలు వాడు గొంతుకు వినిపిస్తే చాలు, అందరికంటే ముందు ఆవిడ లేస్తుంది. శ్రద్ధ దేని మీద ఉంది? అంచేత మీ ఆచరణలో మీరు గమనించుకోండి దేని మీద మీకు శ్రద్ధ ఉన్నది అన్నది. సరేనా? జై గురుదేవ్.